ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಳಾರ, ಪೆದ್ದಲಾರ, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు తాము దర్శించిన అనేక దివ్యక్షేత్రాలని పుణ్యతీర్థాలని వివరంగా తెలియజేస్తూ మనకు అందజేస్తున్నారు. దానిలో భాగంగా నిన్నటి రోజున 104వ భాగాన్ని, దానిలో తిరుప్పుల్లాణి అంటే దర్భశయనం అనే ఒక దివ్యక్షేత్రాన్ని గురించి, అక్కడ స్థలపురాణం ధనుష్కోటి క్షేత్రంగా ఎలా ప్రసిద్ధి పొందింది, శ్రీరామునితో ఆ క్షేత్రానికి ఉన్నటువంటి సంబంధం, అలాగనే తిరువంగయాళ్ళవారుల మంగళాశాసనం, ఈ విషయాలని స్వామివారు అనుగ్రహించారు. అలాగనే ఈ రోజున తర్వాతి భాగంలో స్వామివారు అనుగ్రహించే విషయాలని సావధాన చిత్తురై గ్రహించండి. కాశ్యపహాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. స్వామివారు అందజేస్తున్న దివ్యక్షేత్రాల వరుసలో ఈవేళ 23వది. మనం వాట్సప్ ద్వారా 105వ భాగానికి చేరుకున్నాం. తిరువాలి అంటే తిరునగరి, అంటే తిరువాలి తిరునగరి ఇవి రెండు స్థలాలు. నిజానికైతే ఆ రెండింటినీ వేరువేరుగా పలకాలి. ఒకదానికొకటి కనీసం 3 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అయినా పెద్దల సంప్రదాయంలో ఈ రెండింటినీ కలిపి ఒక దివ్యదేశంగానే వ్యవహరించడం కనిపిస్తోంది. బహుశా ఒకనాటి కాలంలో ఈ రెండు స్థలాలు కలిసి ఉండేవేమో. కాలక్రమేణా మార్పులు వచ్చాయి, ఇలా మారింది. చోళనాడు దివ్యదేశాల్లో ఇది ఒకటి. సీర్కాళికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దీనికి లక్ష్మీపురం, ఆలింగనపురం, శ్రీనగరి, బిల్వారణ్య క్షేత్రం అని పేర్లు కూడా ఉన్నాయి. మూలవర్లని లక్ష్మీ నరసింహులు అని, వేదరాజులని వయలాలి మనవాళన్ అని కూడా పేర్లతో పిలుస్తుంటారు. తాయార్లని లక్ష్మీదేవిని, అదే అమ్మవారిని వెతుక్కుంటూ స్వామివారు ఇక్కడికి వచ్చారని ప్రసిద్ధి. అలాతని అనే పుష్కరిణి ఇక్కడ మనకి భోగ్యంగా కనిపిస్తుంది. అందులో ఒక కలువ పుష్పంలో తపస్సు చేస్తున్న లక్ష్మీదేవిని స్వామివారు అనుగ్రహించారు. కనుక దీనిని ఆలింగనపురం అంటారట. పెరుమాళ్ళు కూడా కూర్చుని ఉండి పడమటి ముఖంగా వేయించేసి ఉన్నారు. లక్ష్మీదేవి పేరు అమృతవల్లి. విమానం అష్టాక్షరి విమానం. తిరుమంగయ్య ఆళ్వార్లకి ప్రత్యక్షమైన వారు ఈ పెరుమాళ్ళు. ఇక్కడికి 3 మైళ్ళ దూరంలో ఉండే తిరుక్కురయులూర్ అనే ప్రదేశమే మన తిరుమంగయ్య ఆళ్వార్లు అవతరించినటువంటి ప్రదేశం. అలాగనే నాథమునులు, రామానుజులు, మనవాళ మహామునులు మొదలైన వారంతా ప్రత్యక్షంగా కటాక్షించినటువంటి స్థలం ఇది. యోగనారసింహస్వామి సన్నిధి ముందు ఉండే ఒక బిల్వవృక్షం, ఆ వృక్షం కింద లక్ష్మీదేవి అదృశ్యంగా వేయించేసి ఉన్నదని అందరి విశ్వాసం. ఓ ఈ స్థలాన్ని కులశేఖరులు కూడా కీర్తించారు. ఆలీనాథర్ అనేటువంటి వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కనుక దీన్ని ఆలినాడు అని, తిరుమంగయ్య ఆళ్వార్లకి పెరుమాళ్ళు తిరుమంత్రాన్ని లభింపజేశారు కనుక ఈ క్షేత్రానికి అష్టాక్షరీ క్షేత్రము అని కూడా పేర్లు. పంచనారసింహ క్షేత్రాల్లో అంటే తిరుక్కురయలూర్, మంగయ్యమడం, తిరువాలి, తిరునగరి, వేదరాజపురం, తిరునగరి మెట్టు నరసింహర్ అనే 5 స్థలాలలోని స్వాములను కలిపి పంచనారసింహ క్షేత్రాలు అంటారు. ఈ స్థలపురాణం గరుడ పురాణంలో కనిపిస్తుంది. రుద్రనారద సంవాదంగా తెలుస్తుంది. హిరణ్యకశిపుడి బాధలు భరించలేక దేవతలు శ్రీహరికి మొరపెట్టుకుంటారు. ఆయన వారికి అభయమిచ్చి వైకుంఠంలో లక్ష్మీదేవిని విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చి ఇక్కడ స్థల వృక్షమైనటువంటి ఈ బిల్వవృక్షం కింద యోగంలో కూర్చున్నారు. అంతలో అక్కడికి వచ్చిన హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని కూడా స్వామి చీల్చి సంహరించారు ఈ క్షేత్రంలో. ఈ ప్రాంతమంతా నారసింహక్షేత్రమే మంగయ్యమఠం వక్షస్థలం చీల్చిన స్థలము, తిరువాలిలో లక్ష్మీదేవిని తిరిగి వివాహం చేసుకున్న స్థలం, వేదరాజపురంలో తిరుమంగయ్యాళ్ళవార్లకి తిరుమంత్రం ఉపదేశించారు. తిరువాలిలో ఉండే పెరుమాళ్ళని నరసింహస్వామి అని, తిరునగరిలో వారిని వయలారి మనవాళ్ళన్ అని పిలుస్తారు. భీష్ముడి తండ్రి శంతన మహారాజు గారు కదా, గంగని వివాహం చేసుకున్నాడు. అష్టవసువులు శాపవశాన ఆమె కడుపులో జన్మిస్తారు. శాప విమోచనం తరువాత గంగాదేవి ఏడుగురి పిల్లల్ని పుట్టిన వెంటనే నీటిలో ముంచేసి చంపేసేది. ఎనిమిదవ బిడ్డను కూడా చంపబోతుంటే శంతనుడు అడ్డుకున్నాడు. అగో ఆ బిడ్డడే భీష్ముడు. ఆడిన మాట తప్పి తన పనికి అడ్డం వచ్చాడు కనుక శంతనుడిని విడిచిపెట్టేసింది గంగాదేవి. శాప విమోచనం కోసమే అయినా, శిశుహత్య చేసింది కనుక ఆ దోషం తొలగించుకోవడానికి తపస్సు చేయాలి అనుకుంది గంగాదేవి. అలాతని, పావని, నళిని, సుబోధక, సుచక్షు, మాత, సింధు, భాగీరథి అనే ఎనిమిది విధాలుగా విడిపోయి వివిధ ప్రదేశాల్లో తపస్సు ప్రారంభించింది. అందులో అలాతని తిరువాలినగరిలో తపస్సు చేసుకుంది. ఇక్కడికి వచ్చే త్రోవలో శ్రీభూనీళాసమేతుడైన శ్రీమన్నారాయణుడిని సేవించుకున్నది. అలాతని పుష్కరిణి ఆమె తపస్సు చేసిన స్థలమే. ఏడు తీర్థాలు ఆమె చుట్టూ ఉండి సేవిస్తూ ఉన్నాయి. గరుత్మంతుల వారు, షణ్ముఖులు, సూర్యుడు, వినాయకుడు, వరుణుడు, భద్రకాళి, యముడు, శశి ఆమెని ఎనిమిది దిక్కులా కాపాడుతూ ఉన్నారు. అలాతని అంటే ఆనందాన్ని ఇచ్చేది అని అర్థమట. తనలో స్నానం చేసిన అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ నారాయణమూర్తి దేవేరులందరితో కలిసి అలాతని పుష్కరణ ఒడ్డున నివసిస్తూ ఉన్నాడట. కర్దమ ప్రజాపతి ఒకసారి తన తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారిని తనకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. బ్రహ్మ, ఒకనొక శాపం వలన నువ్వు నాలుగు యుగాల్లోనూ నాలుగు వర్ణాలలో జన్మించాలి, అటు తర్వాతనే నీకు మోక్షం వస్తుంది అని వివరించారు. అంతవరకు బిల్వారణ్యంలోనున్న ఈ అలాతని పుష్కరణి ఒడ్డున తపస్సు చేసుకో అన్నాడు. సరే అని ఆయన తపస్సులోకి ప్రవేశించాడు కర్దమ ప్రజాపతి. ఇది ఇలా ఉండగా వైకుంఠంలో లక్ష్మీదేవి తన భర్త యోగనిద్రలో ఉండగా ఎన్నో విధాలు ప్రార్థించింది. కానీ ఆయన తన యోగనిద్రని వదలక అలాగనే ఉంటే అలక పొందింది. వైకుంఠం విడిచిపెట్టి వచ్చేసింది. వచ్చి ఈ అలాతని పుష్కరిణికి చేరి ఇక్కడుండే సహస్రాధిక కలువులలో ఒకదానిలో ప్రవేశించి తపస్సు ప్రారంభించేసింది. కొంతసేపటికి కళ్ళు తెరిచాడు నారాయణుడు. శ్రీదేవి తన పక్కన లేకపోవడం చూచి గతుక్కుమని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈ అలాతని పుష్కరిణికి వచ్చి వెతుకుతూ సహస్రాధిక కలువులలో దేనిలో ఆమె ఉందో గ్రహించలేకపోతాడు. ఉపాయం ఆలోచించి ఒక కన్ను మూసుకున్నాడట. ఆయన రెండు నేత్రాలు సూర్యుడు చంద్రుడు కదూ. ఒక కన్ను మూసుకోగానే సూర్యాస్తమం అయిపోయిందని, కలువలన్నీ ముడుచుకున్నాయట. కానీ లక్ష్మీదేవి కూర్చుని ఉండడం వల్ల ఒక్క కలువ మాత్రం ముడుచుకోలేదు. అప్పుడు ఆ శ్రీహరి ఆమెని ఆలింగనం చేసుకుని సంతోషపెట్టాడట. తపస్వినిగా ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నది కనుక హిరణ్యకశిపుడిని సంహరించి ఉగ్రతను తగ్గించాలి కనుక రెండు చేతులు జోడించి ఉంటుంది లక్ష్మీదేవి ఇక్కడ. నారాయణునితో కలిసిన లక్ష్మీదేవి కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తూ ఉండడాన్ని చెప్పి ఆయనని అనుగ్రహించండి అని అడిగింది. నాలుగు యుగాల్లో నాలుగు జన్మలైతే కానీ మోక్షం సాధ్యం కాదు అన్నాడు నారాయణుడు. నాలుగో జన్మలో తగిన ఉపదేశం చేస్తాను అన్నాడు. కర్దమ ప్రజాపతి శాపానుభవంగా వచ్చిన మొదటి జన్మ కర్దముడు, రెండవది వసువు, మూడవది వైరమేయన్ అంటే వజ్రనాభుడు, నాలుగవది పరకాలన్ అంటే తిరుమంగళవారులు. సరే, నాలుగు జన్మలు వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జన్మలుగా గ్రహించాడు. నాలుగో జన్మలో ఉన్న పరకాలులే గోమన తిరుమంగయ్యాళ్ళవారులు. స్వయంగా నారాయణమూర్తి చేత తిరుమంత్రాన్ని పొందినటువంటి ఒక మహానుభావుడు. బదరినాథులో నరుడి తరువాత అదే రకమైన ఉపదేశం పొందినవారు ఎవరైనా ఉన్నారా అంటే గో తిరుమంగయ్యాళ్ళవారులు ఒకరు. తదీయ ఆరాధనకి ధనం కావలసి వచ్చి ఒక దోపిడీ దొంగగా మారతాడు. ఆయనని అనుగ్రహించే సమయం రాగానే సాక్షాత్తు నారాయణమూర్తే పెళ్లి కొడుకుగా మారి ఊరేగింపుగా బయలుదేరతాడు. నగలన్నిటినీ దోపిడీ చేసే సమయంలో పరకాలునికి స్వయంగా తిరుమంత్రాన్ని ఉపదేశించారు పెరుమాళ్ళు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఈ విషయం గుర్తు చేసుకుంటూ పెద్ద ఉత్సవం చేస్తారు. అశ్వారోహణంతో ఆళ్వార్లు ఉత్సవంలో 8వ రోజు రాత్రి పెరుమాళ్ళ ఆభరణాలు దొంగలిస్తారు. ఇదో గొప్ప చమత్కారమైన సంవాదం చేస్తారు. ఆళ్వార్ల తరపున కొంతమంది అర్చకులు, పెరుమాళ్ళ తరపున మరికొంతమంది అర్చకులు ఆ సమయంలో సాగించే చమత్కార భాషణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దివ్యదేశంలో ఉన్న తిరుమంగయ్యాళ్వార్ల విగ్రహ సౌందర్యం ఇంక ఏ దివ్యదేశంలోనూ మనకి కనపడదు. మనవాళ మహాములు చక్కగా వర్ణిస్తారు ఈ విషయాన్ని. ఆలయ శిలాశాసనాలు చాలా ఉన్నాయి. తిరునగరి గ్రామాన్నంతటినీ పెరుమాళ్ళకి కానుకగా ఇచ్చేశాడట చోళరాజు. ఎటువంటి పన్నులు కట్టనవసరము లేదు అని మరొక శిలాశాసనం వేయించాడు. కులశేఖర ఆళ్వార్లు ఒక దశకాన్ని అనుగ్రహించారు ఈ తిరువాలి తిరునగరి గురించి తమ పెరుమాళ్ తిరుమడిలో. తిరుమంగయ్య ఆళ్వార్లు మొత్తం 3 దశకాలని పెరియ తిరుమడిలో పూర్తిగా అనుగ్రహిస్తారు. అంతేకాకుండా అక్కడక్కడ 8 పాసురాలు అనుగ్రహించారు. మడల్ ప్రబంధాలలోనూ తిరునెడుందాండగంలోనూ కూడా మనకి కనిపిస్తాయి. పెరుమాళ్ల మీద భక్తి అతిశయించి ఆళ్వార్లు తమని తాముక నాయకిగా ఊహించుకొని నాయకుని కోసం విరహవేదనను అనుభవిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాహిత్యం, ఆ అనుభవము, ఆ రససిద్ధి. ఇప్పటికీ ఇక్కడి ఉత్సవాల్లో ఒకరోజు తిరుమంగయ్య ఆళ్వార్లకి నాయకి ముస్తాబు చేసి పెరుమాళ్లతో ఊరేగిస్తారు. ఊరు బాగా పల్లెటూరు, వసతులు ఇంచుమించు ఉండవు. తిరువాలి తిరునగరి దివ్యదేశం దివ్యదేశాల వరుసలలో 18వది, చోళనాడు దివ్యదేశాల్లో 11వది. మనము గ్రహిస్తున్న దానిలో 23వది అని అంటూ స్వామివారు ఈనాడు ఒక దివ్యక్షేత్రమైనటువంటి ఈ తిరువాలి అంటే తిరునగరి రెండింటినీ కలిపి అందించారు స్వామివారి కృపకి ఎంతో ధన్యులంగా భావిస్తూ వారి కటాక్షాలు, పెరుమాళ్ళ కటాక్షాలు అందరికీ నిరంతరం ఉండాలి అని ప్రార్థిస్తూ అడిగాను. రామానుజదాస కులశేఖరాడు వారు, హైదరాబాదు.